ఆధ్యాత్మిక విద్యను ద ఆర్ట్ ఆఫ్ లివింగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఇది బాహ్య మనస్సులోకి పెట్టుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేసరికల్లా ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత పని పాట లేకుండా తోచనప్పుడు చేసుకునేటటువంటి కార్యక్రమం అనుకుంటాము, అది తప్పు. ఆధ్యాత్మికత అంటే ఆ పేరుని మనం మార్చేసుకుందాం. ఆధ్యాత్మికత అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, హౌ టు లివ్. అది మనం పూర్తిగా మర్చిపోయాము అన్నది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఐదు ముఖ్యమైనటువంటివి మీరు నిరంతరం గుర్తుంచుకోండి. ఇది మర్చిపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కంప్లీషన్కి రాదు. ఆయుః, కర్మచ, విత్తంచ, విద్య, నిధనమేవ. ఈ ఐదులో, ఈ ఐదింటిలో మీ ఆర్ట్ చూపించాలి, మీ కళాత్మకత చూపించాలి. ఇందులో ఆయువు, ఆయువు అంటే నేను చెప్పాను కదా, ఎన్నాళ్ళైనా మనం బతకవచ్చు. ఎన్నాళ్ళైనా అంటే బతకటానికి ఒక పర్పస్ ఉండండి. బతకటం, చెట్లు బతుకుతాయి, రాళ్ళు బతుకుతాయి, జంతువులు బతుకుతాయి, ఆ బతకటం గురించి మాట్లాడటం లేదు వీళ్ళు. భాగవతంలో వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే, నీ యొక్క ఆయువు ఏ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు. ఈ ఆయుర్వేదము అనేటటువంటిది యాక్చువల్గా మందు కాదు. ఇంకంటే పురాతన భారతదేశంలో ఋషుల యొక్క గురుకులాలలో రోగాలు ఉండవు, ఆ మాత్రం నమ్మకం మనకు ఉంది కదా. అంచేత ఆయుర్వేదం రోగ నివారణ కొరకు ఉద్దేశింపబడింది కాదు. ఏదైనా నువ్వు ఒక పని చేయదలుచుకుంటే ఆ పని చేయటానికి నీకు కొంత ఎక్స్ట్రా జన్మలు నీకు కావాల్సి ఉంటే ఆ ఎక్స్ట్రా జన్మలు ఉపయోగించేటట్టు చేసుకునేటటువంటి విద్యను ఈనాడు మనం ఎలా చేస్తున్నాం, దాన్ని రోగ నివారణకు ఉపయోగించుకుంది. ఆ కాన్సెప్ట్ ముందు మార్చుకోండి, మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఆయుర్వేదము రోగ నివారణ కొరకు వాడము. అందువల్ల ఆయుర్వేదంతో రోగ నివారణ కోసం వెళ్ళిన వాళ్ళు కొంచెం నిరాశతో తిరిగి వస్తారు. లాభం లేదు. రోగ నివారణకి కూడా ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. కానీ మెయిన్గా ఆయుర్వేదం దేని గురించి వాడాలో అర్థమైంది కదా, మీ ఆయుర్ ప్రమాణాన్ని పెంచుకున్నటకు. యయాతి కథ మీరు వినుంటారు. తన పిల్లవాడితో తన ఆయువుని మార్చుకుంటాడు. హుమయూన్ బాబర్ కథ విని ఉంటారు మీరు. బాబర్ తన ఆయువుని తన కొడుకుకి ధారబోస్తాడు. ఇదేం కథలు కావు, ఇవి ఆయువుని మీరు పంచుకోవచ్చు. ఆ విద్య మనం భాగవతంలో నేర్చుకుంటాం. ఆ విద్య ఈ రెండు మూడు క్లాసెస్లో పూర్తిగా మీరు నేర్చుకోలేకపోయినా, భారతీయులమైనటువంటి మనము వేలు పట్టుకుంటే పూర్తిగా లోపలికి వెళ్ళిపోగలం. మీకు చాలా విషయాలు తెలుసు, అవి దాని కొరకు ఉపయోగపడతాయి అని మనకి తెలియదు. అందులో చాలా ముఖ్యమైనది ఈ యజ్ఞకుండము. భాగవతము యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది, లలితాదేవికి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది, పంచప్రాణాలకి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది, పంచతత్వాలకి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం మీరు మిల్లిమిల్లిగా రోజు రోజు నేర్చుకుంటారు. అంచేత భాగవతాన్ని తీవ్రంగా నేర్చుకోదలుచుకున్న వాళ్ళ ఇళ్లలో ఫ్రిజ్ ఉన్నట్టే, ఫ్యాన్ ఉన్నట్టే ఏముండాలి. దీనికి మూడు పేర్లు ఉన్నాయి మీ యొక్క భావాన్ని బట్టి. సాయి భక్తులు అయితే దీన్ని గురుస్థానముగా మీరు తెలుసుకోవచ్చు. దానికి కారణం చెప్పాను నేను, ఉత్తినే గురుస్థానం అంటే కాదు, సాయి జీవిత చరిత్రలోనే అది గురుస్థానం ఎందుకు అవుతుందో మీకు తెలుస్తుంది. రెండవది లలిత ఉపాసకులు అయితే శ్రీచక్రాచార్యం చేయదలుచుకుంటే ఇది చిదగ్ని కుండం అవుతుంది. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్జత. కానీ ఆ దేవకార్య సముజ్జత అనేది పంచమీ పంచభూతేషు పంచ సంక్షోపచారిణి. ఇంచేత ఈ చిదగిన కుండంలో మనం ఐదు జ్యోతులు వెలిగించుకుంటాం. ఆ విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. భాగవతం చెప్తాం ఇటు గురుస్థానాన్ని, ఇటు లలిత గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, కృష్ణుడికి లలితకి అభేదము అని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలము రూపాలలోనే తేడా తప్ప ఏ విధంగా అవుతాయి, శివపార్వతులు అర్ధ నారీశ్వరులుగా అభేద స్థితిలో ఉంటారో కృష్ణుడు లలిత కూడా అభేద స్థితిలో ఆ అర్ధ నారీశ్వరీ తత్వంగా ఎల్లప్పుడూ కలిసి ఉంటారు కనుక మనం వాటిని వేరు చేయలేము. మరి ఇక్కడ భాగవతం ఎలా వస్తుంది? భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాలలో మీరు ఐదింటి గురించి నేర్చుకోబోతున్నారు. ఆయుః, కర్మ, విత్తము, తర్వాత విద్య, నిధనం. ఈ ఐదు మనం ఐదు దీపాలతో నేర్చుకుంటాం. ఇంకేత ఎలా చూసుకున్నా మన భారతీయ ఆధ్యాత్మిక విద్యకు ఇది ఆధారం, దాన్ని యజ్ఞకుండము అంటాం. ఇంకేత ఇది మాత్రము మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో పెట్టుకోండి, ప్రతిరోజు వెలిగించుకోండి. దాంతోపాటు ఐదు అగరత్తులు వెలిగించుకుంటాం. వెలిగించుకున్నాక ఏం చేసుకోవాలి? మీరు కృష్ణ భక్తులు అయితే ఓం చెప్పండి. పన్నెండు సార్లు లలిత, లలిత అవుతే హసకహలహరీం సకలహరీం సకలహరీం శ్రీ 16 సార్లు కాదు. మేము దాన్ని శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరంగా నేర్చుకుంటాము అంటే అక్కడ పంచవీరభద్ర సాధనగా మారిపోతుంది. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఐదు నేర్పించాలి అన్న రహస్యం మనం మర్చిపోయి. ఆయుః, కర్మచ, విత్తంచ, విద్య, నిధనం, ఈ ఐదు రిపీటెడ్గా ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసాక మర్చిపోతారు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది నువ్వు ఆయువుని పెంచుకోగలిగితే నీకు భాగవతం వచ్చినట్టే. ఈనాడు సైంటిస్టులు జెరింటాలజీ అని ఒక విశేషమైనటువంటి శాస్త్ర విజ్ఞానము అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందుతుంది. జెరింటాలజీ అంటే ముసల్తనం రావు ఇందుకు వస్తుంది, రాకుండా ఎలా ఆపాలి. వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటి అంటే, ముసల్తనం రాకుండా ఉండాలి అంటే నలభై ఏళ్ళు భయపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఎంత తింటున్నారో అందులో ఐదో వంతు మాత్రమే తినాలి. ఇప్పుడు ఎంత తింటున్నారో అందులో ఐదో వంతు మాత్రమే తినాలి. తింటే ఖచ్చితంగా వాళ్ళు 200 సంవత్సరాలు బతుకుతారు. ఖచ్చితంగా 200 సంవత్సరాలు బతుకుతారు. మనం ఏం చెప్తాం? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మచు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కలియుగ లక్షణం అంటే ఏంటో చెప్పాను కదా, నేను చేయవలసింది తప్ప మిగతావన్నీ చేస్తాం. ఉదాహరణకి మోకాలు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, నడవటానికి అశక్తత ఉన్నటువంటి వాళ్ళు, మూడు వస్తువులు వాళ్ళ ఆహారం నుంచి మానేయాలి. చింతపండు, నూనె, ఎండు మిరపకాయలు. ఈ మూడు కనుక మీ ఆహారంలో లేకపోతే, కానీ ఎప్పుడో వచ్చాక కాదు, రాక ముందు నుంచి చేస్తే ఓకే, వచ్చాక ఇంకాస్త సీరియస్గా ట్రై చేయాలి. కానీ ఎప్పుడైతే మనం ఆహారాన్ని మార్చుకోమంటామో ఇమీడియట్గా ఏం చెప్తాం? కుదరదు మాస్టర్. నిన్ననే జరిగిన సంఘటన, నేను ఒకళ్ళకి ఫోన్ చేశాను. ఒంగోళ్ళు చాలా బాధగా ఉన్నటువంటి వాళ్ళు, శరీరం బాగా బరువెక్కిపోయి బాధగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా బాగా ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్, నేను అక్కడే ఉంటున్నాను ఈ 3-4 రోజులు బట్టి, మీరు కూడా వచ్చేయండి వీలు చూసుకుని అని ఇంకో 2-3 పేరు చెప్పాను బాధగా ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ వస్తాం మాట్లాడారు, రాలేదు వాళ్ళు. బాధ తగ్గుతుందని గ్యారంటీ ఉంది. మీకు బాధ తగ్గదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అయినా ఎక్కడికి వెళ్తాం? అది కలి ప్రభావం. అంటే మీరు ఆ కలి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి. ఏది చెయ్యకూడదో దాని మీద వెంపర్లాడతారు మీరు. అది మనలో మన పిల్లల్లో లేకుండా ఉంటుంది చూసుకోగలిగితే మొదటి మెట్టు ఎక్కేసినట్టే మనం ఆధ్యాత్మిక విద్యలో, ఆయువుని పెంచుకునేటటువంటి విద్యలో. దాని తర్వాత ఏం చెప్పాను నేను? కర్మ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్మ అంటే రేపు చేస్తాను అని అనుకుండా ఉండాలి మీరు. తక్షణం చేయాలి ఏది చేస్తా ఉన్నాం. రేపు అనే మాట మీ నోట్లోంచి వచ్చింది అంటే, మాకు ఈ సిగరెట్ స్మోకర్స్ దగ్గర నుంచి ఒక 10 ఏళ్ళ కిందట నేను కేవలం 10 పెట్టలు సిగరెట్ తాగేవాడిని రోజుకి. తర్వాత మానేశాను అనుకోండి, అది వేరే విషయం. ఈ మానేసే వాళ్ళ బాధను నాకు తెలుసు. మందుకు ఇంచేత మాస్టారు మీకు తెలియదేమో మేము ఎంత కష్టపడతామో అని. చాలా కష్టపడుతున్నారు నిజమే. కష్టం ఎప్పుడు అంటే రేపు చేస్తామంటే. ఈ క్షణంలో మానేస్తామంటే మానేస్తారు, అయిపోయాలి. ఇంకా మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. నేను అలాగే మానేశాను, ఈ క్షణం నుంచి మానేస్తున్నాను, మానేశాను. రేపు మానేస్తాను, ఏం చేస్తావో తెలుసా? ఇంకో 2 పెట్లు ఇప్పుడు కొనుక్కుని ఎక్స్ట్రాగా, రేపటి నుంచి మానేస్తాం కదా. మా తాతగారు ఒక చెప్తూ ఉండేవారు, పాడుకోడి అప్పుడే కూసేసిందా అని. తెలుసా కదా మీకు, గుర్తుంచుకోండి. ఇలాంటి తప్పులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఏకాదశి ఉపవాసం ఉందాం అనుకుంది ఒక ఆవిడ. మరి ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటే దానికి ప్రిపరేషన్ మొదలెట్టింది ఆవిడ. ఒక రోజు ముందు నుంచి తింటాం, తింటోంది 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 తింటోంది, ఈ లోపల కోడి కూసేసింది. అప్పుడే కోడి కూసేసిందా? ఉపవాసం ఉందాము అనుకున్నవాడు, ముందు నువ్వు అంత తినేసి కడుపు నొప్పి తెచ్చుకుని తినలేని పరిస్థితుల్లో నువ్వు ఉపవాసం ఉండక ఏం చేస్తావు? అర్థమైందా? ఉదాహరణ అర్థమవుతుందా? మనం చేసే తప్పది రేపు చేస్తాం. చదువుకోవాలి, రేపటి నుంచి చదువుకుందాం. పూజ చేయాలి, రేపటి నుంచి మొదలెడతాం. మంచి రోజు ఏంటో చెప్పండి మాస్టర్. విరహోపం చేయడానికి ఇంతవరకు ఎవడైనా ముహూర్తం అడిగాడా? అడిగాడు ఎవడైనా? ఒక చాలా పేరున్నటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి, మహానుభావ ఇదిగో మీకు దక్షిణం సమర్పించుకుంటున్నాను 1,116, నేను సిగరెట్ తాగటం మొదలెట్టబోతున్నాను, ఎలాంటి ముహూర్తం నువ్వు పెట్టాలి అంటే, నేను వదలాలన్నా కూడా సిగరెట్ తాగటం వదలకూడనటువంటి పవర్ఫుల్ ముహూర్తం పెట్టు అని పెట్టించుకుని ఎవరైనా సిగరెట్ తాగుతున్నారా? కాదు కదా. కానీ వాళ్ళు సిగరెట్ వదలలేకపోతున్నారు తర్వాత. ఇందువల్ల తక్షణం మొదలెట్టారు కనుక తాగాలనిపించింది, పక్కవాడు తాగమన్నాడు, తాగటం అన్నాడు. అలాగే ఈ యజ్ఞకుండాలు పెట్టుకోవాలి. ఒకళ్ళెవరో నన్ను అడిగారు, మూఢం వస్తే ఎట్టా సార్, నీ యజ్ఞకుండానికి మూఢం వస్తే ఎట్టా, నాకు అర్థం కాలేదు. దేవుళ్ళకి మన సంస్కారాలు ఆపాదిస్తాం మనం. మూఢం వచ్చేసింది, గ్రహణం వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది, దేవాలయానికి వెళ్ళకూడదు, సినిమా హాల్కి వెళ్ళొచ్చు గ్రహణం అప్పుడు. చెప్పండి మీరు, సినిమా హాల్కి వెళ్ళొచ్చు కానీ దేవాలయానికి వెళ్ళకూడదు అంటే కలియుగమేగా? అర్థమవుతుందా? చెయ్యవలసిన దానికి అడ్డుపుల్లలు వేసుకుంటాం మనం, చెయ్యకూడనటువంటి దానికి అసలు అడ్డుపుల్లలే లేదు. అంతా కరెక్ట్. సినిమా పాటలు పాడుకుంటాం మన కుర్రవాడు బైక్ మీద, ఎవడు షారుఖ్ ఖాన్ వెళ్తాడా బైక్, అమీర్ ఖాన్ ఇలాగే వెళ్తూ ఉంటే అంత మురిసిపోతారు మీరు. అబ్బా మా కుర్రాడు ఎలా ఉన్నాడో డాబా మీద నుంచి చూస్తూ. కానీ వాడు ఏదైనా భజన చేయటం మొదలెట్టాడు అనుకోండి, మీ గుండెల్లో రాయపడింది, కుదరదు. వెళ్ళకు బాబు, కావాలంటే ఇంకో బైక్ కొనిస్తాను, అప్పు చేసేది. ఈ మానసిక స్థితి మారకపోతే భాగవతం అర్థం కాదు. ఈ మానసిక స్థితి మార్చుకోవాల్సిందే. సైంటిస్ట్ అవ్వాలి అంటే అసంభవాన్ని సంభవం చేస్తామనే ఐడియా ఉన్నవాడే సైంటిస్ట్ అవుతాడు. అంతేగా, సైన్స్లో నువ్వు కొత్తది కనిపెట్టాలి అంటే అదెక్కడవుతుందిలే అన్నావు అనుకో, ఇంకా జరగదుగా. క్యాన్సర్కి మందు ఎలా కనిపెట్టగలంలే అనుకుంటే కనిపెట్టగలరా? కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేత నీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, ఏదైనా నేను చేయగలను, మంచి పని తక్షణం చేస్తాను, చెడ్డ పని నేను చెయ్యను, అది కర్మ. అంటే తప్ప ప్రారంభ కర్మ గురించి నేను మాట్లాడతాను. ఈ ఎబిలిటీ మీ పిల్లల్లో మీలో డెవలప్ చేసుకోండి. మంచి పని తక్షణం చేస్తా, మంత్రం చెప్పండి చాలా మంచిది అన్నారా, ఇప్పుడే కూర్చొని చేసేస్తా. ధ్రువుడికి ప్రహ్లాదుడికి నారదుడు చెప్పిన తర్వాత వాల్మీకి ముహూర్తం అడగలే వాళ్ళు, తక్షణం చేశారు. పేరు వచ్చింది మంచి పని తక్షణం చేసుకోండి. ఆయుహు ఆహారంలో మార్పు, కర్మ మంచి పని తక్షణం చేయండి. తక్షణం మరి మంచి పని మాకు ఎలా తెలుస్తుంది? మంచి పని చేయటానికే ఈ ఫోటో తయారు చేశాం. భాగవత విద్య యొక్క ఆధార శిలలు వీళ్ళు. బ్లావెట్స్కి, బ్లావెట్స్కి రాసిన సీక్రెట్ డాక్టర్ కేవలము భాగవతంలోని 2 అధ్యాయాల ట్రాన్స్లేషను నేను చూపిస్తాను. 2 అధ్యాయాలు ఏంటో ఇంగ్లీష్ సీక్రెట్ డాక్టర్ చూపిస్తాను, అక్కడ మేడం బ్లావెట్స్కి రాసింది చూపిస్తాను. నేను మేడం బ్లావెట్స్కి చేసిన తను చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి దేశ విదేశాలలో చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకము అని చెప్పుకోబడ్డటువంటి పుస్తకము భాగవతం యొక్క 2 అధ్యాయాల ట్రూ ట్రాన్స్లేషన్. దాని మీద కమెంటరీ రాసింది ట్రూ ట్రాన్స్లేషన్. దాని పక్కన సివివి మనిషి, ఆయన ఒక విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. మీ కర్మను కరెక్ట్గా చేసుకోవటానికి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి ధ్యాన విధానము ఆయన అందజేసిందే. ఇచ్చంటే ఆయు పెంచుకోవటానికి, కర్మ పెంచుకోవటానికి మన శారీరక శక్తి సరిపోదు, మానసికమైనటువంటి శక్తి సరిపోదు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కావాలి. ఇంకేత నడువు నిటారుగా పెట్టుకోండి, ఆ శక్తి పొందటానికి ట్రై చేద్దాం. ఎడం చేయి కింద పెట్టుకోండి, కుడి చేయి పైన పెట్టుకోండి. కళ్ళు మూసేసుకోండి, దృష్టి ఆజ్ఞాచక్రం మీద ఉంచుకోండి. మెల్లిగా కళ్ళు తెరవండి, చేతులు అలాగే ఉంచుకోండి. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో, అసలు ఈ స్థితిని, ధ్యాన స్థితిని సర్వకామధుక్, మీ కోరికలన్నీ తీర్చేటటువంటి ముద్ర. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీరు ఇలా కూర్చోగలిగితే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. ఎంత సులభంగా చెప్పేశారు మాస్టర్, ఇలా కూర్చుంటే కోరికలు తీరిపోతాయా, నేను కష్టపడాలి. కానీ కష్టపడు, సులభంగా తీరిపోయేటటువంటి విధానం చెప్తున్నాం. కాదండి, ఇంత సులభంగా అవుతే అక్క నేను చాలా కష్టపడాలి. కష్టపడండి, సులభంగా అవ్వాలి అంటే ఇది విధానము. అంచేత మీరేం చేయాలి అంటే, ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకున్న తర్వాత, మీ మంత్రజపం చేసుకున్న తర్వాత, మినిమం సంగతి చెప్పాను నేను, కోటి మహాలక్ష్మి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు 3 మాలలు 7 మాలలు అవి ఇచ్చేసుకోండి. అంతే తప్ప మాస్టర్ ఇంతే చెప్పారని తగ్గించుకోకండి. ఆహారాన్ని తగ్గించుకోండి కదా, కడుపు నిండా దక్కిస్తాం కదా. చేశాక ఆ మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత కేవలం మీరు ఇలా కూర్చోండి, ఏం చేయకండి. సమస్య ఏంటంటే, ఈ సాధనలో అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటైపోయింది అంటే, మనకి చేయటం అలవాటు అయింది తప్ప చేయకుండా ఉండటం అలవాటు కాలేదు. కొంచెం అది అలవాటు చేసుకోండి. అంతేకాదు, ప్రతిరోజు కూడా ఆ 5 దీపాల ముందు 5 దీపాలు వెలుగుతున్నా వెలిగకపోయినా దాని గురించి పట్టించుకోకండి. వెలిగించేశారు కదా, తర్వాత దాన్ని మర్చిపోండి, దాని పని అయిపోయింది. స్విచ్ వేసాక దాని వైపు చూడాల్సిన పనులే. దీపం వెలిగితే వెలుగుతుంది, వెలగకపోతే వెలగదు. మీ లోపల ఉన్నటువంటి దీపాలు వెలగాలి, అది మోర్ ఇంపార్టెంట్. అంచేత ఇలా కూర్చుంటే ఏమవుతుంది, తపస్సు చేశారు మహాత్ములు కదా. రావణాసురుడు తపస్సు చేశాడు, రాక్షసులు కూడా, మహాత్ములు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేయటం అంటే ఏమిటి, ఇలా కూర్చోటమేగా. మీరు చూశారు కదా సినిమాల్లో కూడా, అంతవరకు సినిమాలు కరెక్టే. కూర్చున్నారు ఇలా, మీరు కూర్చుంటే ఏమైంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 100,000 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయో తెలియదు. కానీ చివరికి వాళ్ళ ఉపాస్య దేవత వాళ్ళకి ప్రత్యక్షం అవుతోంది. ప్రత్యక్షం ఏం చేస్తుంది, వరాలు ఇస్తుంది. అంటే ఇలా కూర్చుంటే ఏమవుతుందనమాట, మీరు ఏ వరం కోరుకోబోతున్నారో ఆ వరం మీ దగ్గరికి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు కూర్చోరుగా, అసలు కూర్చుంటే కదా మీ దగ్గరికి రావటాన్ని. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. నిన్న మీరు చెప్పాను నేను, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ ఈ హైదరాబాద్లో జరిగిన సంఘటన, గోల్కొండ దగ్గర జరిగింది ఆ సంఘటన, వాస్తవికంగా జరిగింది. డైమండ్స్ ఉంటే, వజ్రాలు ఉంటే ప్రపంచంలో దేన్నైనా కొనేయవచ్చు అని చెప్తే ఓ మహాత్ముడు వచ్చి ఆ వ్యక్తి ఏం చేశాడు, తన ఆస్తిని తన పొలాల్ని అన్నిటినీ అమ్మేసి దేశం అంతా తిరిగాడు, చివరికి చనిపోయాడు. అతని దగ్గర ఆ పొలం కొన్నటువంటి వ్యక్తికి ఎక్కడ దొరికే డైమండ్స్, ఆ డైమండ్స్ ఎలా పట్టుకోవాలి అనేదే మనం భాగవతం చెప్తుంది. మళ్ళీ మళ్ళీ అది గుర్తుంచుకోండి. అది ఇంకేతంటే, ఈ 5 మీ బుర్రలోకి దూరిపోతే ఇంకా ఎక్కడ చూసినా మీకు 5 కనిపిస్తాయి. ఏమేం కనిపించాలి, ఆయు ఎలా పెంచుకోవాలి, కర్మ. ఇది కర్మ అవునా కాదా, కానీ ఎప్పుడు ఇది కర్మ అవుతుంది, మీరు ఒక విశేషమైనటువంటి ఉద్దేశంతో కూర్చుంటే. కూర్చునే కూర్చుంటే ఏమీ రాదు, మీరు కూర్చునేటటువంటి దానికి ఒక విశేషమైనటువంటి లక్ష్యం ఉండాలి. కూర్చుంటేనే విద్యలు వచ్చేస్తాయా మాస్టర్, మరి మీ కాలేజెస్లో అక్కడ ఏం చేస్తే విద్య వస్తుంది, కూర్చుంటే వస్తుందా పరిగెడుతూ ఉంటే వస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడికి, నోరు మూసి కూర్చుంటారు అంతే కదా. ఎలా కూర్చుంటున్నారు, వినటానికి తగిన మానసిక స్థితితో కూర్చుంటున్నాడు. క్లాస్ రూమ్లో కూర్చుంటాడు వాడేం చేయడు, వింటాడంతే అవునా కాదా. మరి మనం ఇలా కూర్చుని ఏం చేస్తున్నాం, వింటానికి ప్రయత్నం చేయాలి. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు చక్రి. సర్వోపగతుడు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రిని. వింటే వింట నేర్చుకోవాలి మనం, అది చెయ్యం. కళ్ళు ముసుకుని ఏం చేయాలి మాస్టర్, నువ్వేం చేయక నేను వినాలంటే, కాలేజీలో విద్య నేర్చుకోవటానికి నువ్వు చేయవలసింది ఏముంది, వినాలంటే. పాఠం చెప్తున్నప్పుడు నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందనుకో, పాఠం పొరకెక్కదు కదా. మళ్ళా మనల్ని మిమ్మల్ని మీరు ఎంత మోసగించుకుంటారో, నేను వింటాను చేత కాదు మాస్టర్, మాకు ఓటో క్లాసు నుంచి ఇంజనీర్ అయి డాక్టర్ అయ్యేంత వరకు నువ్వు చేస్తున్న పనేంటి? వింటే ఆ నాలెడ్జ్ వచ్చింది కదా, మన వింటే చేతకాటం లేదంటే నేను ఎలా నమ్మేది? అంటే ఏంటి అర్థం? అది నేర్చుకోవాలి అని మీకు తెలియటం లేదు, చెప్పేవాడు లేడు మీకు. క్లాస్ రూమ్లో అయితే ఏమవుతుంది, ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీ మనసు ఎక్కడికి వెళ్ళటం లేదు కదా, ఏకాగ్రతగా వింటున్నారు కదా. సినిమా హాల్లో సినిమా ఫాలో అవుతున్నాను కదా ఏకాగ్రతగా. స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటే మాటలు పూర్తిగా వింటున్నాం కదా. ఆ మానసిక స్థితిలో కూర్చోండి. కూర్చొని ఏం చేయాలి? కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ గురించి వింటాం కదా, ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఫిజిక్స్ గురించి వింటాం కదా. మీరు మీ సమస్యని ఎదురకుండా పెట్టుకుని ఏం చేయాలో అని అడగండి. సింపుల్ టెక్నిక్, అమ్మాయికి పెళ్లి కావటం లేదు. అమ్మాయికి పెళ్లి కావటం లేదు ఎలా చూడండి, ఏమవుతుంది మీరు చేసి చూడండి. ఇదంతా ఏంటి అంటే సైన్స్ ఇది. ఎంత నేను బాగా చెప్పినా, మీరు చాలా బాగా చెప్పారు మాస్టారు అని అనుకున్నా చేయకపోతే లాభం లేదు. ఈ ఒక్క మాట మీరు వింటే దీన్నే ఈ ఈ టెక్నిక్ చెప్పింది ఎవరు? కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రంస్వం దిశానవలోకయం. ఇటువైపు నువ్వు చూడకు. ఇంకా అదే ప్రశ్న తిరగాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, పెళ్లి కావటం లేదు అనకండి, ఏమనాలి? పెళ్లి కావాలి, ఏం చేయాలో అదే చెప్తుంది. చూడండి ఎలా చెప్తుందో, చాలా తమాషాగా చెప్తుంది, చాలా చాలా తమాషాగా చెప్తాయి. నాతో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి నేను తీసుకునే డెసిషన్స్ నచ్చవు పాపం అండి. ఏదో చెప్తూ ఉంటాను, ఈ లోపల కాదు ప్రోగ్రామ్ మారిపోయిందంట. ప్రోగ్రామ్ మారిపోయిందంటే నా చేతిలో ఏముంది? వింటే. కానీ అలా అని మనం ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అంచేత మీరు విన్నప్పుడే మీకు తెలుస్తుంది అది ఉచితమైనదా అనుచితమైనదా. ఉచితమైన భావం వస్తే ఆచరించండి, అనుచితమైనటువంటి భావం వస్తే ఆచరించకండి. ఇవాళ నుంచి స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు కూర్చునున్నాం కదా, ఓ 2 నిమిషాలు అనుకోండి మీ కోరిక. అదే కోరిక, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, నా ఆరోగ్యం చక్కబడాలి, ఏదో ఒకటే అనుకోండి. చక్కబడాలి అని 2-3 సార్లు అనుకున్నాక ఇంక ఊరుకోండి, వినండి ఏం చెప్తుందో లోపల నుంచి. మెల్లిగా కళ్ళు తెరిచేయండి. ఈ టెక్నిక్ జీవితాంతం మీరు ఉపయోగించుకోవచ్చు. భాగవతంలో చెప్పబడేటటువంటి ఈ మొదటి టెక్నిక్ అర్థమైంది కదా. మీ కోరికలు తీరాలి అంటే మీరేమి చేయక్కర్లేదు. ఆ ఎగ్గకుండా ముందు 5 దీపాలు వెలిగించుకోండి, 5 అగరత్తులు వెలిగించుకోండి, చేయవలసిన మంత్ర జపం ఎంత అనుకున్నారో అంత చేయండి. చేసిన తర్వాత కళ్ళు మూసుకుని కూర్చుని ఏమి చేయటం లేదు అనుకోకండి. ఏం చేస్తున్నాను నేను? నా సమస్యను సర్వాంతర్యానికి అందజేస్తున్నాను. సర్వాంతర్యానికి అందజేయటానికి మీరు కష్టపడాలా? ఏం కష్టపడాలి? అన్ని చోట్ల ఉన్నాడు వాడు, నీలో ఉన్నవాడు, నీ బయట ఉన్నవాడు. నువ్వు ఎప్పుడైతే ఈ భావన చెప్పావో వాడికి వినిపిస్తుంది కదా, వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు? అర్థమైంది కదా, సర్వాంతర్యాన్ని కాదు అతను, సర్వజ్ఞుడు సర్వసమర్థుడు కూడా. మరి సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అయినటువంటి వాడు నా బాధని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే మీరు అతన్ని పట్టించుకోనివ్వటం లేదు. అదే చాలా విచిత్రమైనటువంటిది. భగవంతుణ్ణి మీ సమస్యలను నివారించటానికి మీరు టైం ఇవ్వాలి. ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికైనా విడిపోయి నేను బయట కూర్చున్నానండి నా రోగం తగ్గలేదు అంటే తగ్గుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాక మీ బాధ చెప్పుకోవాలి. చెప్పుకోక ఆయన ఆలోచిస్తాడు, దాని తర్వాత కొన్ని టెస్టులు ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఆ టెస్టుల రిపోర్ట్ రావాలి, వచ్చాక ఆయన ఏం చేయాలో చేస్తాడు. భగవంతుడు అలాగే చేస్తాడు. భగవంతుడు ప్రిస్క్రైబ్ చేసేటటువంటి టెస్టులు ఎలా ఉంటాయి, ఆ టెస్టులు మనం ఎలా గుర్తించాలి, దాని ప్రకారము మనం ఎక్స్రే తీసుకోవాలా, అల్ట్రాసానిక్ సౌండ్ తీసుకోవాలా, అలా రకరకాలైనటువంటి ఉంటాయి అక్కడ. అది తెలిపేది భాగవతం. భాగవతం మీకు అది తెలుపుతుంది. ధ్యాన స్థితిలో కూర్చున్న తర్వాత ఆ భగవంతుడి దగ్గర నుంచి, ఆ అంతర్యాన్ని దగ్గర నుంచి, ఆ సర్వజ్ఞుడి దగ్గర నుంచి, ఆ సర్వసమర్థుడి దగ్గర నుంచి మీకు కొన్ని సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ గుర్తించటం ఎలా అంటే, చాలా సజెషన్స్ ముందు మన శరీరం నుంచి వస్తాయి, మన కోరికల నుంచి వస్తాయి, మన మనస్సు నుంచి వస్తాయి, మన బుద్ధి నుంచి వస్తాయి. అవి ఆ ఐదు దీపాలు. ఆ ఐదు దీపాలు కూడా ఒక చోట కేంద్రీకరించేటటువంటి విద్య సహజంగానే అది జరిగిపోతుంది. నువ్వేం చేయక్కర్లే, అది మనస్సులో పెట్టుకుని ఇచ్చేయండి. ఇవాళ కనీసం మనం మూడు స్కందాలు పూర్తి చేసేద్దాం, సరేనా? కొంచెం ఆ మూడ్లో మరి టెక్స్ట్ బుక్ కూడా అయిపోవాలి కదా. కానీ తర్వాత మీరేం చేయాలి, ఈ చెప్పింది మననం చేసుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి. మీ అంతటా మీకు అర్థం కాదు, అది సామూహికంగా ఈ చెప్పినటువంటి మాటలు ముందు వచ్చే తర్వాత నేను వెళ్ళాక డిస్కస్ చేసుకోండి. మొదటిది తీయండి, ఉపోద్ఘాతము ప్రథమ స్కందానికి చూడండి. ఐదో పారాగ్రాఫ్ చూడండి. భాగవతమున ఉపోద్ఘాతము ప్రథమ స్కందానికి అంటే బ్లాక్ బ్లూ కలర్ రైటింగ్ అయిపోయిన తర్వాత టీచరా పేజ్ నెంబర్ 2 or 3 దొరికిందా? ఐదో పేరా చూడండి. భాగవతమున పరీక్షన్ మహారాజు ఉత్తమ శ్రోత. ఉత్తమ శ్రోత అంటే ఐడియల్. ఎలాంటి వాడు ఐడియల్ లిజనర్ అయి ఉండాలి? నేను ఇంకా చనిపోబోతున్నాను, ఇది మనందరికీ కామనే. కానీ మన ప్రవర్తన మనం చనిపోయే వ్యక్తుల్లాగే ప్రవర్తిస్తున్నాయి. మనం చాలా తమాషాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంచేత దాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి జీవియును ఒకనాడు పరిచిత్తు వలె కాలసర్పములో నోట పడువారే, మృత్యువాత పడువారే. ఈ విపత్తి నుండి విముక్తులు కావాలన్న అమృత పానము చేయుటే ఏకైక మార్గము. అమృతమనగా దేవతలు పానము చేయనది కాదు, దేవతలకు సైతము లభించినది భాగవతామృతము. అది చాలా ఇంపార్టెంట్. అదే కథలో ఏం చెప్తారు అంటే, సుఖ మహర్షి కూర్చొని భాగవతం చెప్పబోతున్నాడు పరీక్షిత్ మహారాజు. సుఖ మహర్షి భాగవతం చెప్తున్నాడు అని వినగానే చాలామంది జమగూడారు. చాలా మంది వేలాది సంఖ్యలో రకరకాలైనటువంటి వ్యక్తులు భాగవతం వినటానికి రెడీ అయ్యారు. భాగవతం అంటే ఏం చేస్తుందని చెప్పాను నేను మొదటిది, ఆయువు. ఇక్కడ అది చెప్తున్నాడు, అమృతం ఇచ్చేది, మృత్యువుని దాటించేది. భాగవతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు చనిపోలేడు, అది అర్థం చేసుకోండి. ఈ కెనాట్ డై, వాడు చచ్చిపోవాలన్నా చావలేడు వాడు, అసంభవం అది. అది ఎలా సంభవమో ఈ 4-5 రోజుల్లో మనం చూద్దాం. అది మీకు అర్థమవుతుంది కరెక్ట్గా. అది చెప్పింది భాగవతం నేర్చుకున్నటువంటి వాడు చనిపోలేడు. కానీ భాగవతం అనేటటువంటిది దేవతలకి అసంభవము, దేవతలకి చచ్చినా అర్థం కాదు. దేవతలకి చచ్చినా అర్థం కాదు అనేటటువంటి మాట బాగుండదేమో, ఇంతంటే వాళ్ళకి సాగు లేదు కదా. కానీ మన భాషలో చెప్పుకుందాం దేవతల గురించి. అంచేత శుక మహర్షి చెప్పబోతున్నాడు భాగవతం, వేలాది మంది వింటున్నారు. ఈ లోపల దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి పరీక్షిత్తుకి భాగవతం ఎందుకు చెప్తున్నావు నువ్వు, తను చనిపోతానని భయపడుతున్నాడు కదా, భాగవతం వింటే చనిపోడు అంతే కదా, ఓ పని చేస్తాం మేము, మనం ఒక కాంట్రాక్ట్ కొంచెం పరీక్షిత్ మహారాజుకి మేము అమృతం ఇచ్చేస్తాం, అమృతం ఇచ్చేస్తే వాడు చావుడు కదా. ఇంతకీ పరీక్షిత్ మహారాజు గందరగోళం అంతా ఎందుకు పడుతున్నాడు, చావు వచ్చిందనే కదా, అది మేము దాటించేస్తాం. ఆ భాగవతం మాకు చెప్పండి, పరీక్షిత్కి చెప్పవద్దు, అతని సమస్యను మేము తీర్చేస్తాం, ఆ భాగవతం మాకు చెప్పండి అంటే డైరెక్ట్గా సుఖమహర్షి దేవతలను వెక్కిరిస్తారు. మీరు అనర్హులు భాగవతం వినటానికి, మీరు ఎంత అదృష్టవంతులో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఏదైతే దేవతలకి వినటానికి కూడా అర్హత లేదో అది వింటో కూడా మీరు సాధారణ మనుషుల్లాగుంటే అవర్ది తప్పది, మందు తప్పు, కలికాలి తప్పు. అంచేత ఈ అవకాశం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 7 రోజుల్లో మీ జీవితాలు గ్యారంటీగా మారిపోతాయి. మొదట ఏం మారుతుందని చెప్పాను నేను, ఆయువు. అదే రాశాడు కదా ఇక్కడ, ఎలా మారుతుందో చూడండి. పేజీ నంబర్ 3 సేమా, పేజీ నంబర్ 3 మారాయా, సేమే కదా, సుందర చైతన్య. ఇది మరి ఏం చేద్దాం, నాకు అది అందరి దగ్గర ఐ డిస్టనే ఉందా, న్యూ ఎడిస్టనే ఉందా, పేజీ నంబర్ 8 చూడండి. పేజీ నంబర్ 8 కుంతీదేవిది పేజీ నంబర్ 8 దివ్యారంభము అని ఉంది కదా, ఈ పేజీ నెంబర్స్ సెట్ చేయాలి. ఇక్కడ 6 వచ్చింది, సరే. ఆ పేజీ నెంబర్ 8 దివ్యారంభం పైన ఒక పారాగ్రాఫ్ పైకి వెళ్ళండి, 2 పారాగ్రాఫ్ల పైకి. ఒకనాడు కుంతీదేవి తీవ్రముగా వ్యధ చెందెను. దొరికిందా అది, అందరికీ దొరికిందా, అది చూసుకోండి. అది పేజీ నెంబర్స్ ఇక్కడ అక్కడ ఏదైనా మ్యాటర్ అదే పక్కన అడుగమ్మా. పేజీ నెంబర్ దివ్యారంభము అనేది దొరికిందా, నా బుక్ లో పేజీ నెంబర్ 5. అమ్మయ్య నా బుక్ వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా, ఓకే, చదవండి చూడండి. అక్కడ ఒకనాడు కుంతీదేవి తీవ్రముగా వ్యధ చెందెను, పరమ పవిత్రులు ధర్మాత్ములు నగు తన బిడ్డలు అరణ్యమున పొంగు పాలగుటయు, దురాత్ములకు దుర్యోధనాదులు రాజ్యమును పాలించుటయు గాంచి తీవ్రముగా కల్పించెను. భగవానుడైన శ్రీకృష్ణుని ప్రార్థించెను. కన్నీటితో స్వామిని తదేకముగా చింతించెను. కుంతీ ప్రార్థనను ఆలకించి స్పందించిన శ్రీకృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యను, అనుగ్రహించెను. అత్తమ్మ, నేను నీ ప్రార్థనను ఆలకించి నీ వద్దకు వచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును అని చెప్పాను. కృష్ణ, నీ అనుగ్రహముచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండునట్లు అనుగ్రహింపుము. అదే అండర్లైన్ చేసుకోండి. కృష్ణ, నీ అనుగ్రహముచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపము. బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపము. మాస్టరు, మీరేదో భాగవతం చెప్తే మాకున్న కష్టాలు పోతాయి అని వచ్చాం మేము. మీరేమో కుంతీదేవి ప్రార్థన చూపించి కదా. మీ పిల్లవాడు బాగుపడాలి అంటే మీరేం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పండి, పళ్ళు తోముకోడు ఏం చేస్తారు? నాయన పొన్నీలే పళ్ళు తోముకోక అని వదిలేస్తున్నారా, లేకపోతే ఏమైనా చెప్తున్నారు? వింటాడు ఆవిడు మొదట్లో, వినకపోతే ఏం చేస్తున్నాడు? సరే, చాలా కష్టపడి స్కూల్లో జరిపించారు, కిండర్ గార్డెన్ స్కూల్. 20,000 నాకు ఒకళ్ళు ఫోన్ కూడా చేశారు హైదరాబాద్ నుంచి 2 సంవత్సరాల కింద. మాస్టారు, మా అబ్బాయికి సీట్ వచ్చిందని. నేను ఏ మెడికల్ సీటు ఏ ఇంజనీరింగ్ సీటు వచ్చిందనుకున్నాను. కాదుట, ప్రైమరీ స్కూల్లో ఎందుకు ఉందో నాకు అది, కాలేజీ పేరు గుర్తులేదు నాకు, అందులో సీట్ వచ్చింది. ఓకే, సీట్ వచ్చింది. సీట్ వచ్చాక పొద్దున్నే బస్సు వస్తుంది, వీడు వెళ్ళను అని ఏడుస్తాడు. ఏం చేస్తాడు? పోనీలేనాయినా దానికి ఏంది, పోతే పోయింది, పడుకు అంటావా? కొడతావా? కొట్టి పంపిస్తావా? సరే, హై స్కూలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలి. నేను పరీక్ష రాయను, చదువుకోలేదు అంటే ఏం చేస్తాం మనం? పరీక్షకు వెళ్ళమంటావా వద్దంటావా? ఇందాక ఆయు గురించి నేను ఎలా చెప్పాను, కర్మ గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టము మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళటానికి వస్తుంది, అది గమనించుకోండి. మీ పిల్లవాడు అది గమనించుకోడు. మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. కానీ మీరు బాధ పెడుతున్నారా, లేకపోతే వాడి మంచి కోసం వాడిని పైకి ఎత్తటానికి అదంతా చేస్తున్నారా? మరి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు మీ జీవితాల్లో కష్టాలు ఇస్తే ఆ కష్టాలు ఒడ్డుమర్రు అంటారంటే, పరీక్ష రాయను అంటే పిల్లవాడిని మీరు ఏం చేస్తున్నారు? మరి భగవంతుడు అంతే చేస్తాడు. ఎంతవరకు చేస్తాడు? మీరు నేర్చుకునేంతవరకు. నేర్చుకున్నాక సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇస్తాడు. అంచేత ఆ మానసిక స్థితి మారాలని చెప్తున్నానే, ఆ ఒక్క మానసిక స్థితి ముందు మీరు మార్చుకోండి. ఏ కష్టం వచ్చినా, శారీరకమైన అనారోగ్యం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది నుంచి పారిపోతాను అనకండి, ఆ ఇబ్బందిని సాల్వ్ చేసుకోండి. పరీక్ష నుంచి పారిపోతాను అంటే స్టూడెంట్ ఏం చేస్తాడు? పరీక్షను ఫేస్ చేస్తాడు. పరీక్షను ఫేస్ చేయాలి అంటే, సరే నేను పరీక్ష రాసేస్తాను అని విడిపోడుగా డైరెక్ట్గా ఏం చేస్తాడు? ముందు ప్రిపేర్ అవుతాడు. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫలానా కష్టం నుంచి మనం దాటాలి అంటే దానికి మళ్ళీ ఇది హెల్ప్ చేస్తుంది. అందుకని రోజు కూడా ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరొత్తులు, మీకు నచ్చిన మంత్ర జపం, ఇది ప్రిపరేషన్. ప్రిపరేషన్ అయ్యాక ఆ కష్టాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలని చెప్పాను. ఏ కష్టమైనా ఎలా ఫేస్ చేయాలి? కళ్ళు మూసుకుని ఎడం చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంచుకుని ఏం చేసుకోవాలి? ఆ కష్టాన్ని అలా పైన పెట్టుకోండి, సాల్వ్ అయిపోతుంది. చూడండి ఎలా సాల్వ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ కంటే గొప్పదైనటువంటి విధానం లేదు. అంచేత సరే ఒక పరీక్ష పాస్ అయిపోయాను, ఇంకా పరీక్షలు వద్దా? చదువుకోగలిగేటటువంటి వ్యక్తికి, చదవటం అర్థమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక పరీక్ష తర్వాత ఒక పరీక్ష. అంచేత వాడి జీవితంలో ఎలా కనిపిస్తుంది? నిరంతరం కష్టాలు వస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ కష్టాలు కష్టాలు కావు, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి, ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయి, ఎలా ఎదుగుతున్నావో తెలిపేటటువంటి కష్టాలు ఇవి. అది మనం పూర్తిగా మర్చిపోయాం. కష్టాలు ఎందుకు వస్తుందో కూడా మర్చిపోయాం. కష్టాలు రాకపోతే మీకులో చేతనత్వక వికాసం జరగదు. విత్తనం బద్దలు అవ్వకపోతే చెట్టు రాదు. విత్తనం బద్దలు అవ్వటానికి ఎంత ప్రెషర్ కావాలో బోటనిస్ట్ని అడగండి, చెప్తాడు. కొన్ని లక్షల టన్నుల ప్రెషర్ దాని మీద పడితే తప్ప విత్తనం బద్దలయ్యి చెట్టు రాదు. అంచేత మేము పూజ మొదలెట్టగానే కష్టాలు వచ్చాయండి. వచ్చాయంటే అర్థం ఏంటి? యువర్ మూవింగ్ ఫార్వర్డ్. అదే అర్థం చేసుకోండి. ఎప్పుడు పిచ్చివాళ్ళలాగా ఎవడో పండితుడు ఏదో చెప్తే దీనివల్ల అదైంది, దీనివల్ల అదైంది అంటే ఏంటి? భగవంతుడు నామం చేయటం వల్ల మీకు కష్టాలు వచ్చాయని చెప్తే నమ్మేటటువంటి మూర్ఖత్వం ఇంకా మనలో ఉంది. ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అర్థం చేసుకోండి. ఎవరి నామాన్ని అవుతే మనం అతి పావనమైనది, దీన దయాళుడి యొక్క నామము. పతిత పావనులు మనకు ఎంత కిందన దిగిపోయినా కూడా మనకి చెయ్యూతనిచ్చి పైకి తీసుకొస్తాడు అనేటటువంటి నామము మీకు కష్టాలు ఇచ్చిద్దిట, ఇచ్చిందని చెప్తూ ఉంటే మీరు నమ్ముతున్నారట. ఆ చెప్పేవాడు ఎంత పండితుడో ఊహించుకోండి. పండితుడా వాడు, మహామూర్ఖుడా? అంచేత మీకు దమ్ము ఉంటే నువ్వు మహామూర్ఖుడివి అని మొహం మీద చెప్పండి. పరిస్థితి చూసుకుని లేకపోతే మనసులో అనుకోండి, మూర్ఖుడు ఏదో చెప్తున్నాడు. అవును సార్, మీరు కరెక్టే అంటాం. మన ఇంట్లోకి వచ్చేసి మీ పూజలు అవి కొనసాగించుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పూజ కూడా మీకు బాధ చెయ్యలేదు. మీ మూర్ఖత్వం బాధ చేస్తే అది వేరే విషయం. అది బాధ కలగజేస్తుంది అని చెప్పే పండితుడిని కూడా మీరు మహామూర్ఖుడిగా ఎంచుకోండి. భాగవతం చెప్పేటటువంటి మొదటి పాయింట్ అది, ఈ కథలో ఇది. కృష్ణ, నీ అనుగ్రహమిచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపుము. నెక్స్ట్, ఇది ఎక్కడ చూసి, ఇందాక ఎన్ని పేజీలు డిఫరెన్స్ వచ్చింది? 3 pages. 15th page చూడండి. నా పేజీ నెంబర్ 12. తస్మా దేకేన మనస వచ్చిందా శ్లోకం? నీకు కూడా వచ్చిందా? అందరికీ వచ్చిందా? అక్కడ తస్మా దేకేన మనస భగవాన్ సత్వతాంపతి శ్రోతవ్య కీర్తవశ్చైవ ధ్యేయ పూజ్యశ్చ నిత్యద ఏకాంత భావముతో సదా శ్రవణము చేయదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు, పూజింపదగినవాడు భగవానుడే. నవదా భక్తి అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మొట్టమొదటిది ఏంటి అంటే శ్రవణం. శ్రవణం తర్వాత కీర్తనం. కీర్తనం తర్వాత స్మరణం. దాని తర్వాత పాదసేవనం. ఇవి 4 ప్రతి కాలేజీ స్టూడెంట్ చేస్తున్నాడు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి అనేటటువంటిది శ్రద్ధ తర్వాత మెట్టు. శ్రద్ధ కంటే కింద మెట్టు ఏమని చెప్పాను నేను? విశ్వాసము. ఇది గుర్తుంచుకోండి. విశ్వాసము, విశ్వాసము నుంచి శ్రద్ధ, శ్రద్ధ తర్వాత భక్తి. ఇవి లెవెల్స్. విశ్వాసం అంటే ఏం చెప్పాను? అది మంచిదే కానీ మేము చేయలేము. సిగరెట్ తాగకుండా ఉండటం మంచిదే కానీ మేము సిగరెట్ మానలేము. నూనె వదిలేయటం మంచిదే కానీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే రోజు ఇడ్లీ తినేవాడు ఆ రోజు గారేస్తాడు. అంటే వాడి మీద అంత ఖర్చు ఉందన్నమాట. ఫస్ట్ చెప్తారు కూడా మాస్టర్, మీరు మా ఇంటికి వచ్చారు కనుక ఇవాళ గారె తినండి అది. నూనె లేని పదార్థం పెట్టచ్చు కదా, విశ్వాసానికి శ్రద్ధకి తేడా అర్థమైందా? శ్రద్ధ అంటే ఏంటి? ఆచరణ. విశ్వాసం అంటే ఏంటి? తెలుసు కానీ నేను చెయ్యను. మహాముండే అన్నమాట. నేను నిన్న చెప్పాను కదా ఉదాహరణ మీకు, మాస్టారు చదువుకుంటే మార్కులు వస్తాయని తెలుసు, నేను చదువుకోలేకపోతున్నాను. తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వచ్చాడే మాట అంటారు, కరెక్టే మాస్టర్ ఎంత కష్టపడుతున్నాడో పాపం వీడికి చదవాలని అలా లోపల నుంచి యావ ఉంది కానీ చదవలేకపోతున్నాడు. కానీ నేను మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఒక్క స్టూడెంట్ కానీ ఒక్కడు ఈరోజు వరకు, మాస్టర్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను చూడలేకపోతున్నాను, టీవీ చూడాలని ఉంది చూడలేకపోతున్నాను అన్నాడా ఎవడైనా? అంటే మీ ఆచరణ ఏంటి? టీవీ చూడాలని ఉంది కానీ మీరు నోట్తో ఏం చెప్తున్నారు? చదువుకోవాలని ఉంది. మీ ఆచరణ ఏం చెప్తుంది? మీకు చదువుకోవాలని ఉందని చెప్తుందా? టీవీ చూడాలని ఉందని చెప్తుందా? మరి ఎందుకు అబద్ధం చెప్తారు? నాకు చదువుకోవాలని ఉందని, నాకు జపం చేయాలని ఉందని, నాకు పూజ చేయాలని ఉందని, నాకు చేయాలని ఉందండి. కానీ ఈ ప్రోగ్రామ్ అయిపోయినివ్వండి, ఈ సీరియల్ అయిపోయినివ్వండి, లేకపోతే మా ఇంటికి బంధువులు వచ్చేయాలండి. భలే దొరుకుతారు బంధువులు. అంత పెద్ద మీకు బంధు ప్రేమ ఉండి వాళ్ళ సేవలో మీరంతా అలాగా పరుచుకుపోతున్నట్టు. శ్రద్ధ అంటే అర్థమైందా? నువ్వేం ఆచరిస్తున్నావో అది శ్రద్ధ, నువ్వేమి నమ్ముతున్నావో అది విశ్వాసము. మన జీవితాలలో విశ్వాసానికి శ్రద్ధకి సంబంధం లేదు, అందువల్ల మనకు కష్టాలు వస్తున్నాయి. ఇది మంచిది అని తెలుసు, చేయలేము, చెయ్యం, పుష్పం చేస్తాం, తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం. ఈ శ్రద్ధ ఎప్పుడైతే నా ప్రాణం పోయినప్పుడే నేను ఈ ఆచరణ మానుతాను తప్ప, లేకపోతే ఈ ఆచరణ మానను అన్నప్పుడు అది భక్తి అవుతుంది. అంచేత విశ్వాసమే శ్రద్ధగా మారుతుంది. చదువుకుంటే మన పిల్లవాడు బాగుపడతాడు అనే విశ్వాసమే కదా వాడి మీద ఎంత ప్రేమ ఉన్నా మీరు బలవంతంగా వాడి చేత చదివిస్తున్నారు. అంటే మీ శ్రద్ధ దేని మీద ఉంది? వాడు చదువుకోవాలి అనే దాని మీద ఉంది. వాడి శ్రద్ధ దేని మీద ఉంది? ఆడుకోవాలి అని ఉంది. కానీ వాడికి విశ్వాసం ఉంది, మీకు విశ్వాసం ఉంది, కానీ మీ విశ్వాసం శ్రద్ధ, ఎందుకంటే అది ఆచరింపజేస్తారు. వాడి విశ్వాసము శ్రద్ధ లేదు. అంచేత భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, శ్రద్ధ మయోయం పురుష యో ఏ శ్రద్ధ సయైవ సహ. నువ్వు దేని మీద శ్రద్ధ ఉన్నదో, అంటే నువ్వు దేన్ని ఆచరిస్తున్నావో అదే నీవు. అంచేత నీకు సుఖం లేదు, తప్పు ఎవరిది? నువ్వు కష్టపడుతున్నావు, తప్పు ఎవరిది? నీ ఆచరణది. ఆ కర్మ మీకు అర్థం అవ్వాలి. ఆయువు ఎలా అవుతే అర్థమైందో, కర్మ ఎలా చేయాలో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒక విశ్వాసం ఉండి, ఒక నమ్మకం ఉండి, భాగవతంలో చాలా గొప్పదైనటువంటి మాట ఏం చెప్తాడు అంటే, భాగవతం చదివినటువంటి వాళ్ళు పొందేటటువంటి స్థాయిని యోగులు కానీ ఋషులు కానీ మహర్షులు కానీ దేవర్షులు కానీ పొందలేరు. మీ అదృష్టాన్ని మీరు ఆలోచించుకోండి. ఏ పూర్వజన్మ పురాకృత మన ప్రారంభ సంచిత మంచి కర్మ భాగవతం వినేటట్టు చేస్తుంది. విశ్వాసం ఉంది కనుక వచ్చారు. భాగవతం మంచిదనే కనుక వచ్చారు, లేకపోతే మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎన్ని టీవీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారో మీ బాధ నాకు తెలుసు. కానీ మీరు రాగలిగారు కదా, రచ్చారంటే ఏముంది? శ్రద్ధ ఉంది. విశ్వాసం నుంచి మీరు ఎక్కడికి వచ్చేశారు? శ్రద్ధకు వచ్చేశారు. ఈ శ్రద్ధ గడప దాటాకపోకుండా చూసుకోండి. గడప దాటాక మన వల్ల ఎక్కడవుతుంది? ఇదంతా అవుతుంది మన వల్ల. అదే నేను చెప్పేది మీకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన దృష్టికోణం బట్టి మన ఆధ్యాత్మికత ఉంటుంది. తక్షణం నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఆవగింజంత శ్రద్ధ ఉంటే చాలు. విన్నారా ఈ కొటేషన్? మీరు మీకు ఎంత శ్రద్ధ ఉండాలి? ఇది ఇంగ్లాండ్లో వివేకానంద స్వామి ఒక స్పీచ్లో చెప్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫెయిత్ ఆఫ్ ఏ సీసన్ సీడ్, యూ కెన్ మూవ్ మౌంటైన్. స్వామి చెప్పాడు, ఖచ్చితంగా అది కరెక్ట్ అని. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక వనిత ఆవిడ, ఆవిడకేంటి అపార్ట్మెంట్స్లో ఈవిడ కిటికీకి ఎదురకుండా ఒక హిల్లక్ ఉంది, ఒక పెద్ద బండరాయి ఉంది అడ్డంగా. అంతే ఈవిడ తలుపు తెరిచినా కూడా బండరాయి అడ్డొస్తుంది, సూర్యుడు అది కనిపించటం లేదు. వివేకానంద ఏం చెప్పాడు? ఇఫ్ యూ హ్యావ్ ఆవగింజంతా ఫెయిత్, యూ కెన్ మూవ్ మౌంటైన్. ఆఫ్టర్ ఆల్ నేను ఈ కొండరాయిని కదిలించలేను అని రాత్రి మీటింగ్ అయిపోయింది, కూర్చుంది. కొండ కదులు రాత్రల్లా కూర్చుంది బాబు. కిటికీ తలుపు తెలిసింది, కొండ కదలలేదు. ఐ నో ఇట్ విల్ నాట్ మూవ్ అంది. ఏమంది ఆవిడ? నాకు తెలుసు అది కదలదు అని. తప్పు ఎక్కడ జరిగిందో అర్థమైందా? ఈవిడ కూర్చొని చేస్తోంది, శ్రద్ధ లేదు. ఐ నో ఇట్ విల్ నాట్ మూవ్ అంటే కదలలేదు అది. నమ్మకం ఉంది. సంజీవిని పర్వతాన్ని ఎత్తి తెచ్చేసాడు అని. అసంభవాన్ని సంభవం చేసినటువంటి అనేక మంది మహనీయులు ఉన్నారు ఈ కాలంలో, హనుమంతుడు గురించే కాదు. అంచేత ఈ శ్రద్ధ డెవలప్ చేసుకోవటానికి ఒకే విధానం ఉంది, ప్రాక్టీస్. నిరంతరము మనం చేస్తూ ఉంటే ఆ శ్రద్ధ డెవలప్ అవుతుంది. కనుక మీకున్న సమస్యని ఇలా పెట్టుకుని, ఇది విశ్వాసం అవును, ఇలా కూర్చుని చెప్పారు మాస్టర్, భాగవతంలో కూడా అలా చెప్పారట, కృష్ణుడు కూడా అది చెప్పాట, ఇది విశ్వాసం. ఇదేంటి ఆచరణ. ఈ ఆచరణ కనుక, అంటే ఆచరణ అంటే భక్తి శ్రద్ధ, అంటే కూర్చోవటం విశ్వాసం, రోజు మీరు అది చేయటం ఆచరణ శ్రద్ధ. ఎప్పుడైతే మీరు కావలసినట్టు దాన్ని మలుచుకోగలుగుతారో అది భక్తి అవుతుంది. అంటే డాక్టర్ అవ్వాలి అంటే నేను మెడిసిన్ చదువుకోవాలి అని మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అంటే ఏమైంది? డాక్టర్ అవ్వాలి అనే విశ్వాసం నుంచి డాక్టర్ అవ్వాలి అనే శ్రద్ధలోకి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఏం చేస్తాడు? ఒక రోజులో డాక్టర్ అవ్వడు ఎవడు. ప్రతిరోజు 10 గంటలకు వస్తాడు, 4 గంటల వరకు కాలేజీలో కూర్చుంటాడు, ప్రాక్టికల్స్ అవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాడు. నేర్చుకున్నాక మళ్ళా ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళాక చదువుకుంటాడు. ఇదంతా శ్రద్ధ ఆచరణ. 5 ఏళ్ళు ఇలా చేసిన తర్వాత భక్తి వస్తుంది వాడికి. భక్తి వచ్చాక పేషెంట్ రాగానే మందు ఇచ్చేస్తాడు. తక్షణం ఇస్తాడా మందు? ఆలోచించిస్తాడా? కానీ తక్షణం ఇవ్వగలగటం ఎలా వచ్చింది వాడికి? 5 ఏళ్ల పాటు ఇది శ్రద్ధగా చేయుట వల్ల. అలాగా ఈ చెప్పిన ధ్యానాన్ని నేను, మీరు శ్రద్ధగా రోజు చేసుకుంటూ ఉంటే మీ యొక్క శ్రద్ధ బట్టి అదే ఆచరణ చదవటం. ఫెయిల్ అయ్యే కుర్రాడు పుస్తకం తీసి చదువుతాడు, 50 మార్కులు వచ్చిన కుర్రాడు పుస్తకం చదువుతాడు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాడు అదే పుస్తకం చదువుతాడు. తేడా ఎక్కడొచ్చింది? శ్రద్ధలో వచ్చింది. తేడా అర్థమైందా? అంచేత మేము ఎన్నాళ్ళు చేయాలి మాస్టారు? 40 రోజులు చేస్తే చాలా? చాలామంది అడుగు, నాకు తెలియదు అసలు నువ్వు చేయకపోతే ఏంటిటా అంటే, నిన్నెవరు బతిమానుకోవటమే, ఇదంతా ఎందుకు? నీ లోపల ఉన్నటువంటి అనేక జన్మల సంస్కారం మిమ్మల్ని ఇంతవరకు లాక్కొచ్చింది, భాగవతం వరకు లాక్కొచ్చింది. ఎందుకు భాగవతం వరకు అని చెప్తున్నాను? ఈ శ్రద్ధగా అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి మహర్షులు ఏ స్థాయిని పొందలేరో ఆ స్థాయిని భాగవతం చదివిన వాడు పొందేస్తాడు. షార్ట్కట్ ఇది. కానీ షార్ట్కట్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలా మీరు కొండ చుట్టూ కారు మీద తిరిగి వెళ్తాం, లాంగ్ రూట్, టైం పడుతుంది. షార్ట్కట్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ డైరెక్ట్గా వెళ్తే ఈజ్ ఇట్ ఈజీ? అంటే భాగవతం ఈజీ అని నేను అంటలేదు, కానీ అసంభవం మాత్రం నేను అంటలేదు. ఎందుకు ఈజీ అది? భాగవత విధానంలో మీరు చేయవలసింది ఏమీ లేదు, చేయవలసిందంతా కూడా ఆ భగవంతుడే చేస్తాడు. నువ్వు చేసేదేం లేదు, చేసేదేదో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. నేను ఇన్ని మాలలు జపం చేశాను, నేను ఇన్ని మాలలు మహాలక్ష్మి మంత్ర జపం చేశాను, ఇన్ని మాలలు గాయత్రి మంత్ర జపం చేశాను, ఇన్ని యజ్ఞాలు చేశాను, ఇన్ని ఆసనాలు వేశాను, ఇన్ని ప్రాణాయామాలు చేశాను, ఇదంతా ఎవడు చేస్తున్నాడు? నువ్వు చేస్తున్నావు. కానీ భాగవతంలో నువ్వేం చేయవు. నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటి అంటే, నా సమస్య ఇది వదిలేయగలిగా, ఆ వదలటం రాదు మనకి, కష్టం అక్కడ వస్తుంది, శ్రద్ధ అక్కడ కావాలి. శ్రద్ధ అంటే ఆచరణ, వదలటం. నేను వదలగలుగుతున్నానా లేదా అంటే ఏంటి నేర్పుతున్నాను నేను మీకు, మీ ఏ సమస్య ఉన్నా కూడా పొద్దున్నే వదిలేయండి భగవంతుడికి, వదిలేసి చూడండి. నువ్వు చేయగలిగేది ఏదో చేస్తున్నావు కదా, నువ్వు చేయగలిగేది ఎలాగో చేస్తావు, చేయకుండా ఉండవు నువ్వు. కానీ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కనుక నీ సమస్యల్ని భగవానికి వదిలిస్తే నిమిషంలో మీరు వెళ్ళిపోతారు. శుక మహర్షి దీని ముందు కథలో వస్తుంది, ముందు పేజీల్లో. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పబోతున్నప్పుడు పరీక్షిత్ శుక మహర్షిని అడుగుతాడు, నాకేదో టైం ఉందనుకుంటున్నావు, అంత టైం లేదు, 7 రోజుల్లో నేను చనిపోతున్నాను, అంచేత నువ్వు చెప్పే బోధ ఏదైనా సరే ఎలాంటిది ఉండాలి, 7 రోజుల్లో నన్ను అక్కడే తీసుకెళ్ళిపోవాలి, అలాంటి టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి. పిచ్చివాడ, 7 రోజులు అక్కర్లేదు, ఒక ముహూర్త కాలం చాలు. ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు. ఒక ముహూర్త కాలం చాలు. ఖట్వాంగుడు అనేటటువంటి ఒక రాజు పూర్వకాలంలో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక కిడ్డీ పార్టీకి వెళ్ళాడు. కిడ్డీ పార్టీ అయినా ఏమంటారు, పాట్పూరియా, పాట్పూరి అంటే వీడు కూడా తీసుకెళ్లారు. సరే ఏదో ఒకటి, మనకు అదంతా ఎందుకు, భూమి మీద నుంచి ఖట్వాంగుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంద్రుడు ఇచ్చినటువంటి డిన్నర్కి వెళ్ళాడు. మీకేమో అది అసంభవం అనిపిస్తుంది, మీ విశ్వాసం అది. మీకు విశ్వాసం ఉంటే మీరు కూడా ఇంద్రుడు ఇచ్చేటటువంటి పార్టీకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా భాగవతం చదువుకుంటున్నప్పుడు ఎల్లుండి నుంచి మనం కృష్ణావతారం గురించి ఎక్కువగా చదువుకుంటాం. ఇదంతా ముందు బేసిక్ చుట్టూనే చెప్తున్నా, కానీ అక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటటువంటి ఒక లీల ఉంది. ఇంద్రుడు ఎంత వాయించినా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు దిగి వచ్చి అంచేత, మీరు భాగవతాన్ని అర్థం చేసుకుంటే దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడిని కిందకి దింపుకోగలరు. మాట ఎక్కడ అవుతుందా, అవదు. నేనేం చేశాను, అవదు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి పాస్ అవుతాను అంటే ఓకే, నేను ఎక్కడ ఇంజనీరింగ్ అవుతాను, నాతో ఇంద్రుడు దిగి వస్తాడా, రాడు. నా తప్పు మాత్రం కాదు అది. మీరు కనుక జాగ్రత్తగా, ముఖ్యంగా ఎల్లుండి నుంచి జరిగేటటువంటి ఆ కృష్ణావతారాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అది దశమ స్కందంలో వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఈ లోపలే సిలబస్ పూర్తి చేసేసుకోండి. ఇంటికి వెళ్ళాక నేను అండర్లైన్ చేయటం కాదు, మీరు 9వ స్కందం వరకు చదివేసుకోండి. రేపు చదువుకుని వస్తే నేను కథలు చెప్పేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. కథలు కథలు మాత్రం కావు, ఆ కథల వెనకాతల ఆచరణ యోగ్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఈ మొత్తం భాగవతము నిధనంతో స్టార్ట్ అవుతుంది. 1వ స్కందంలో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడు. పాండవుల యొక్క పుత్రులు నిర్యాణం చెందుతారు. అశ్వత్థామని పట్టుకు రమ్మంటుంది ద్రౌపది. ఇది భాగవత విద్య నేర్చుకునేటటువంటి వాడు, అమృతత్వ విద్య నేర్చుకునేటటువంటి వాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దాన్ని దాటగలను అనే శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఏంటి, ఆచరించేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మానసిక స్థితి తెలుగుతుంది. 5 పిల్లల్ని చంపేస్తాడు అశ్వత్థామ. ద్రౌపది యొక్క 5 పిల్లలు ముండుతుంది ద్రౌపదికి. తీసుకురండి అశ్వత్థామని అంటుంది. అశ్వత్థామని బంధించి తీసుకొస్తాడు. అందులో 2 బ్రహ్మాస్త్ర ప్రయోగాలు ఉంటాయి. ఒక బ్రహ్మాస్త్రం ఏంటి అంటే, అశ్వత్థామ ప్రయోగించేది అది వెనక్కి తిప్పుకోవటం రాదు. ఇంకో బ్రహ్మాస్త్రము అర్జునుడు ప్రయోగించేది, అది వెనక్కి తిప్పుకోవటం రాదు. వెనక్కి తిప్పుకోకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేవాళ్ళు ఎవరు అంటే మనము. మనం అందరం బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగలం, కానీ వెనక్కి తిప్పుకోలేము. ఎలాగా అన్నది ఆ కృష్ణుడి చరిత్ర చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. కానీ వెనక్కి తిప్పుకోలేకపోతే ఏమవుతుంది? మీరు చేస్తున్నటువంటి పని మంచి ఫలితాన్ని ఇచ్చిందే ఓకే, చెడ్డ ఫలితాన్ని ఇస్తే వెనక్కి తిప్పుకోలేదు. అంచేత మీరు ఆ కథలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అడుగు ముందుకు వేయాలా లేకపోతే వెనక్కి వేయాలా అన్నది నేర్చుకోవాలి కర్మ చేస్తాను. రెండవది ఏంటి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ సాధన ఇవాళ రాత్రి నుంచి మొదలెట్టి తిరిగాను నేను. ద్రౌపది చేసిన సాధన బంధించి తీసుకొచ్చాడు, బంధించి తేగానే ద్రౌపది ఏమని చంపేయద్దు, నాయన నువ్వు గురుపుత్రుడివి, నువ్వు అసలు ఇలాంటి పని ఎలా చేసావు, నువ్వు చిన్నపిల్లల్ని చంపేశావు నువ్వు, కానీ నీ మీద నాకు కోపం రావటం లేదు. ఇంకేటంటే నిన్ను చూస్తే నీ తల్లి గుర్తొస్తుంది, కృపి నాకోటే ఐదు భర్తలు ఉన్నారు, ఆమెకి ద్రోణాచార్యుడు లేడు, ఉన్నవు నువ్వు ఒక్కవడే కొడుకువి, నిన్ను మేము చంపేస్తే ఏం జరుగుతుంది? కర్మ సిద్ధాంతం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రమ్మంటం కోపంలో తెప్పించేసింది, ముందు అడుగు వేసేసింది తప్పటడుగు, కానీ వచ్చాక ఏం చేస్తుంది, దాన్ని కరెక్ట్ చేస్తుంది. అది నేర్చుకోండి జీవితంలో, తప్పటడుగులు వేయని వాడు ఎవడూ ఉండడు. తెలివైన వాడు ఏంటి అంటే వేసిన తప్పటడుగుని వెనక్కి తీసుకోగలగాలి. రెండోది ఏం చేయాలి, నేను కనుక ఇప్పుడు అశ్వత్థామని చంపేస్తే, అర్జునుడు రెడీగా ఉన్నాడు, ఒకవేళ అర్జునుడు ఒప్పుకోకపోతే భీముడు రెడీగా ఉన్నాడు, దశ నేను విన్ను నువ్వేం చెప్పినాను. కానీ ఆవిడ ఎలా ఆలోచించింది, కరెక్ట్, నా పిల్లలు చనిపోయారు, నా వేదన నాకు తెలుస్తుంది, ఇప్పుడు ఆమె పిల్లవాడు చనిపోతాడు, ఆమె ఎంత బాధపడుతుంది. అంటే మనం చేసేటటువంటి పని ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి పని అయితే నువ్వు చేయకూడదు. అది ఎంత ఉచితం అనిపించినా భాగవతంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి కంట్రోల్. అప్పుడు కానీ మీ కోరికలకి తీరే షార్ట్ కట్ రాదు. ఈ తప్పు మనం చేస్తాం ఇప్పుడు కూడా, వాడు నన్ను కొట్టాడు కనుక నేను కొడతా, ఓకే, ఎవ్వడో అది తప్పండు. కానీ భాగవతం ఏం చెప్తుంది అంటే, తప్పు నాయన నువ్వు కొట్టావు, మళ్ళా వాడు కొడతాడు, మళ్ళా నువ్వు కొడతావు, మళ్ళా కొడతావు, చివరికి ఏమవుతుంది, కొట్టుకుంటూ పోతావు, నువ్వే ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కదా. మొదట అది నేర్చుకోండి, మీ జీవితంలో ఎవరి మీద కూడా మీకు ద్వేషం ఉండకూడదు, మొట్టమొదటి సాధన అది. మీకు మీ ప్రారంభవశాత్తు ఆ బాధ వచ్చింది, ఆ బాధకి వాడు కారణమయ్యాడు. పుత్రుల గురించి మూడవ స్కందంలో చెప్తే ఒక మాట చెప్తాడు, నాలుగు రకాలైనటువంటి పిల్లలు ఉంటారట. ఒకడు సేవాపుత్రుడు, సేవాపుత్రుడు అంటే కిందటి జన్మలో నువ్వు ఎంతో మందికి సేవ చేసి ఉంటావు, ఈ జన్మలో మరి నువ్వు సేవ చేసింది వాడు రిటర్న్ చేయాలి కదా, అంచేత నీ కొడుకుగా పుట్టి నీకు సేవ చేస్తాడు. ఇలాంటి పుత్రులు ఈనాడు ఉన్నారా? సేవాపుత్రుడు లేరు. అంటే అర్థం ఏంటనమాట, కిందటి జన్మలో నువ్వు ఎవరికి సహాయం చేయలేదు అని అర్థం. కొంచెం అర్థం చేసుకోవాలి, భాగవతం ఈ నాలుగు రకాలైనటువంటి పిల్లల గురించి చెప్తాను. అంచేత ఎప్పుడైతే నీకు సేవాపుత్రులు లేదు, నీ గత ఏంటి, వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమంలోకి వెళ్ళాక నువ్వేం చేస్తావు, అక్కడ సేవ చేయించుకుంటున్నావు వాళ్ళ చేత చాలా గొప్పగా. రేపేం చేయాలో తెలుసా, నెక్స్ట్ బర్త్లో నువ్వు వాళ్ళకి సేవాపుత్రులుగా పుట్టి వాడికి సేవ చేయాలి. ఇంక ఈ చక్రం ఎన్నాళ్ళు చేయాలి నువ్వు? ఆగు అక్కడ, అర్థం చేసుకో. అంచేత నువ్వు కిందటి జన్మలో సేవ చేయలేదు కదా, అంచేత నీకు సేవ చేసే పిల్లలు పుట్టలేదు కదా, మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ జన్మలో మనుషులకి సేవ చేయటం నేర్చుకో. భాగవతం చెప్పే టెక్నిక్స్ అర్థమవుతున్నాయి కదా. మొదటిది సేవాపుత్రుడు, రెండవది రుణపుత్రుడు. రుణపుత్రులు అంటే ఏంటి, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు ఎగ్గొట్టేసావు, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు ఎగ్గొట్టేసావు. ఇప్పుడు వాడు ఎగ్గొట్టినప్పుడు ఏమంటాడు, నా అప్పు తీర్చావా, నా అప్పు తీర్చావా అంటాడు. ఇక్కడ కొడుకుగా పుడతాడు, కొడుకు అంటే కూతురుగా కూడా అవ్వచ్చు. పుట్టి ఏం చేస్తాడు, ఎందుకు ఇవ్వవు, నాకు ఇవ్వవా అని కాదు, మీరు కూడా పెట్టినట్టు ఇస్తారు, వీళ్ళెవరు? రుణపుత్ర. దీనికి మిని మెన్షన్స్ గుర్తు చేయాలి. మూడో రకమైనటువంటి పుత్రుడు ఉంటాడు, తటస్థ పుత్రుడు. ఇది చాలా జాగ్రత్త, ఈ కాలంలో అది జరుగుతుంది. తటస్థ పుత్రులు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రమాదం జరుగుతోంది, ఒక కష్టంలో ఉన్నాడు, మీరు సహాయం చేయరు. వాళ్ళకి ఎలా ఉండిపోయారు మీరు? తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు నీ పిల్లవాడు కూడా తటస్థంగా ఉంటాడు, నీకు ఏ బాధ వచ్చినా కూడా నిన్ను పట్టించుకోలేదు. నన్ను పట్టించుకోలేదు అంటే నువ్వేం చేసావు అన్నమాట? ఎప్పుడో ఎవరో బాధపడుతూ ఉంటే నువ్వు తటస్థంగా ఉండిపోయావు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూడు పనులు చేయకూడదు. మూడు చెప్పాను కదా, ఒకటి సేవ చేస్తూ ఉండాలి, మూడోది రుణం తీసుకోకుండా రుణం తీసుకుని ఎగ్గొట్టకూడదు, మూడోది ఎవరైనా బాధపడుతూ ఉంటే తటస్థంగా ఉండకూడదు. ఇవి మూడు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయని అమెరికాలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టాడు, ఎడ్గార్ కేసీ అని పేరు. నాతో సంబంధం లేని వాళ్ళు ఎడ్గార్ కేసీ అనేటటువంటి పేరు విన్నారా ఎప్పుడైనా? ఈ బుక్ భాగవతం కంటే ముందు మీ ఇళ్లలో ఉండాలి. కర్మ ఎలా చేయాలి? యాక్చువల్ సంఘటనలు. సుమారు 25,000 మంది దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈయన ఇలా కూర్చునేవాడు, నువ్వు కిందటి జన్మలో ఇచ్చేసావు, దానికి ఈ ఫలితం వస్తుంది అని చెప్పేసేవాడు. అలాగా 25,000 మంది జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి, వాస్తవికమైనటువంటి సంఘటనలు. ఈయన గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం, భాగవతం క్లాసులో చెప్పను. కానీ దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు భాగవతం యొక్క కర్మ అర్థం అవ్వాలి అంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి. నిజంగా ఈ పుస్తకం శ్రీదక్షిణ ఇచ్చేసి ఆ పుస్తకం గురించి చెప్పు, సరేనా?